అవిద్యానామంతస్తిర్మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందస్రుతిభిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రాంబురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మూడుసార్లు చెప్పండి, ఓం నమః శివాయై చ నమః శివాయ, ఓం నమః శివాయై చ నమః శివాయ, ఓం నమః శివాయై చ నమః శివాయ. అవిముక్త క్షేత్రం వారణాసి క్షేత్రంలో అప్పుడే ఆరవ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. సప్తాహ దీక్షలో భాగంగా ఆరవ రోజు ప్రవచనంలో గడువు పెట్టాం. చాలా సంతోషం. ఎంత గింజుకున్నా ఈశ్వర కటాక్షం లేకపోతే ఈ ప్రాంతంలోకి మానవ మాత్రుడు అడుగు పెట్టలేడు. అడుగు పెట్టినా అతన్ని సంభ్రముడు ఉద్భ్రముడు అనేవాళ్ళు బయటికి పంపిస్తూ ఉంటారనే విషయం చాలా పర్యాయములు కాశీ మహిమలో భాగంగా మీకు అందరికీ వివరించాను. ఈ విషయంలో ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టలేరనే విషయంలో ఏ సందేహానికి తావులేని ఒక గొప్ప కథని అగస్త్య మహర్షి లోపాముద్రని చెప్పాడు. పూర్వకాలంలో రామేశ్వర ప్రాంగణం దగ్గర ఉన్న కేకారణ్యంలో వాణి అని పేరు కలిగినటువంటి ఒక వర్తక వంశం ఉండేది. ఆ వర్తకుడు చాలా గొప్పవాడు. ఆ రోజుల్లోనే 14 కోట్లకి పడగెత్తాడు. పూర్వకాలంలో బంగారపు నాణ్యాలు 1 కోటి తయారయ్యాక వాటిని భూగర్భంలో దాచేవారు. భవిష్యత్తులో వాళ్ళ వంశాలకి తరాల వాళ్ళకి ఉపయోగపడుతుందని. అటువంటి బంగారు నాణ్యం అంటే ఈ ఆధునిక కాలంలో బంగారం దానం చేసేలా కాకుండా నిజంగా నాణ్యం అంటే నాణ్యమే చెప్పారుగా. దాని ఉదాహరణ మావాడే బాబు. మా సాయి మనోజ్ గారికి ఒకరెవరో బంగారం దానం చేశారు, ఆయన చేతిలో పెట్టారు. ఇదిగో సువర్ణ దానం అన్నారు వాళ్ళు. ఏది సువర్ణం అంటాడు ఈయన. సువర్ణలింగయ్య గారు ఇంటి పేరే సువర్ణం కాబట్టి ఇంట్లో ఎలాగో పేరులో సువర్ణం ఉంది కాబట్టి వేరే సువర్ణం అక్కర్లేదు అన్నట్టుగా ఉంది అక్కడ ఆయన పరిస్థితి. ఏది ఇదిగో బంగారం అంటారు, కనపడదు ఆయనకి. షాపులో బాగా గీకుతున్నప్పుడు కొంచెం రసం వస్తుంది కదా, ఏది బంగారంలోంచి వచ్చి ఒక ధూళి కణం డస్ట్ పార్టికల్ అది పట్టుకొని చేతిలో పెడితే బంగారం పెట్టి దానం పెట్టి దాన్ని ఆయన ఏం చేసుకుంటాడు. పైగా అందరూ ఎదుర్కొంటా ఈ పూట వాఘసప్తమి నాడు సువర్ణ దానం చేస్తున్నావు అని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ అనౌన్స్మెంట్కి ఆయన ఆనందపడిపోయి చెయ్యిట్టాడు. చేయి చూస్తే ఏమి అంటే చదువు అయ్యవారి నెత్తిలో ఉంది హుళక్కి. కాబట్టి అటువంటి దానం కాకుండా నిజంగా ఆ రోజుల్లో దానం అంటే దానమే చేసేవారు. 12 గ్రాములకి తక్కువ కాకుండా ఉండే బంగారమును ఒక ముద్ర కింద వేస్తారు. గుండ్రంగా ఉండే వృత్తాకారంలో ఉండే ఒక నాణ్యంగా తయారు చేసి అటువంటి నాణ్యములు ఒక కోట అయ్యాక వాటిని ఒక మట్టి కొండలో పెట్టి ఆ మట్టి కొండని మళ్ళీ ఇంకొక అర్ధ మట్టి కొండలో పెట్టి దానిపైన మూతి కట్టేసి దాన్ని భూగర్భంలో దొడ్లో దాచేవారు. పెద్ద పెద్ద ఎండు కదా రోజుల్లో, కంపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు కావు కదా, ఆ దొడ్లో గొయ్యి బాగా తవ్వి అగాధమైన లోతైనటువంటి గోతులు దాన్ని పాతి ఇక్కడ బంగారం ఉంది అని భవిష్యత్తులో ఎవరికైనా తెలియడం కోసం దాని మీద ఏం చేసేవారు అనమాట, ఒక నాగేంద్రుడి యొక్క పడగని, జంటపాములు ఉన్నటువంటి ఒక పడగని దాని మీద పెట్టేవారు. అదనమాట కోటికి పడగెత్తుట. చాలా మంది ఇళ్లలో పూర్వకాలంలో ఈ సర్ప ఆలయాలు ఉండేవి. ఆ సర్ప ఉందంటే కింద ఎక్కడో బంగారం ఉంటుందని కూడా ఎక్కువ మందికి ఒక నమ్మకం. కొంతమంది బంగారం లేకుండా ఉట్టి పావుల యొక్క పడగలు కూడా పెడతారు. అందుకని నిధుల కోసం కొంతమంది తవ్వడం మొదలెట్టారు. అందుకని నిధులు ఉండొచ్చు, సమాధులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం రహస్యముగా ఒక కోటి నాణ్యములు భూమిలో పాతి పెట్టి దాని మీద ఒక నాగేంద్రుడి యొక్క పడగ, ఒక సర్పం యొక్క పడగని పాతేవారు అనమాట. ఆ విధంగా కోటికి పడగెత్తుట అని ఒక సామెత పుట్టింది. అటువంటివి 14 కోట్లు భూమిలో గర్భంలో దాచి దాని మీద పడగలు పెట్టేట ఆయన చాలా గొప్ప సంపన్నుడే కాక ఆయన దాత కూడా. కొంతమంది డబ్బు సంపాదించి వాళ్లే దాచుకుంటారు, కానీ కొందరు తమ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగిస్తారు. ధర్మకార్యాలకి ధనం వినియోగిస్తేనే వాడు మహాత్ముడు. పరమాత్ముడికి చాలా ఇష్టమైంది ఏమిటి అంటే పరులకు అన్నం పెట్టడం. అందుకే తన భార్యామణికి ఒక ప్రత్యేకమైన పదవి ఇచ్చాడు ఆయన, అన్నపూర్ణ అనే గురువిచ్చి ఆవిడకి అన్నం పెట్టి పదవిని ఇచ్చాడు. ఈయనేమో మొత్తం సామగ్రి అంతా ఇస్తూ ఉంటాడు, ఆవిడ వంట చేసి అందరికీ పెడుతూ ఉంటుంది. ఈ కాశీలో 50 సంవత్సరములు వయస్సు కలిగిన ముత్తయిదు రూపంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఆవిడ. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి ముత్తయిదు రూపంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలియదు. అందుకే అటువంటి ముత్తయిదులు కనబడినప్పుడల్లా మానసికంగా కానీ లేక 2 చేతులు జోడించి కానీ నమస్కరించాలి, వాళ్లలో అన్నపూర్ణను చూడాలి అని మనకి కాశీఖండం చెబుతున్నది. అందుకే మహానుభావుడు శ్రీనాథుడు 50 వర్షీయ దేశీయ ఫలిత సారంభైన అని ఒక ప్రత్యేకమైన పదం వాడాడు. 50 ఏళ్ళు ఉండి తల కొంచెం నెరుస్తూ ఉన్నటువంటి ఆవిడ. ఆవిడ తల ఎలా ఉందట, తిలతండుల స్త్రీ నటింప, నువ్వులు బియ్యం ఎండబెట్టినట్టుగా ఉంది ఆవిడ తల. నువ్వులు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి, పొట్టు తీయని నువ్వులు నల్లగా ఉంటాయి, బియ్యం తెల్లగా ఉంటాయి. తల నువ్వులు బియ్యము కలిసినట్టుగా ఉంది, అంటే కొన్ని వెంట్రుకలు తెలుపు, కొన్ని వెంట్రుకలు నలుపు. ఆ రోజుల్లో ఎలా ఉన్న వెంట్రుకల్ని అలాగే ఉంచుకునేవారు. అందువల్ల 50 ఏళ్ళు వచ్చాక తల ఇటు తెలుపు నలుపు మధ్యలో ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం తెలియటం లేదు. ఎవరికి 50 వచ్చాయో ఎవరికి 70 వచ్చాయో తెలియదు అనమాట. ఒక్కొక్కళ్ళ చూడగానే ఓహో వీళ్ళు నిజంగా పాతికాళ్ళు పొడిచేమో అనుకుని మనం తొందరపడి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిస్తూ అందామా అంటే వెంటనే మనవరాలు పరిగెత్తుకొస్తున్నారట, అమ్మమ్మ అని ఇంకా నయ్యం దీవించాం కాదనిపిస్తుంది. కానీ పూర్వకాలంలో శరీరాన్ని భగవంతుడు ఎలా ఇచ్చాడో అలా అట్టే పెట్టుకునేవారు అనమాట. అయినా వీళ్ళ దగ్గర కానీ తలని కాస్త నలుపు చేసినంత మాత్రం చేత శరీరం అంతా మార్పు వస్తుందా, దాన్ని ఎవడు మార్చగలడు. ఆ కాళ్ళు ఎలాగో తడబడతాయి, నడుము ఒడుగుతుంది, చలి తప్పదు, దంతాల్లో మార్పు వస్తుంది. ఏదో అదో భ్రమ అనమాట. ఇంకా నేను పాతికాళ్ళ పడుచు అని అందరిలో అనిపించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఈ మానవుడికి. అందుకే వెర్రి మానవుడు అన్నారు వీణి. వలిభిర్రు ముఖమాక్రాంతం ఫలితేన అంకితం శిరహ గాత్రాణి శిథిరాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖమంతా ముడతలు పడిపోతాయి, దంతాలు శిథిరమై కదిలిపోతూ ఉంటాయి, తలంతా నెరిసిపోతుంది. అయినా మనిషికి ఆశ మాత్రం ఉంటుంది, అది మాత్రం పొడుచుతనంతో ఉంటుంది. శరీరం అంతా ముసలితనంతో ఉంటుంది, ఒక ఆశకి మాత్రం పొడుచుతనం. ఆశ ఎప్పుడు నవయవనంతో ఉంటుంది అనమాట. ఎవర్ గ్రీన్ హీరో అంటే ఈ ఆశే, హీరోయిన్ అది ఆశ కదా పైగా ఆశ. అందువల్ల ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనమాట. మాకు ఏమనుకుంటుంది అనమాట ఈ లోపల ఆశ, నాకు ఇంకా ఇప్పుడే 50 కదా, 50 అంటే నిండా 16 ఏళ్ళే, నాకు ఇప్పటికి ఇంకా నిండా 16 ఏళ్ళే అనుకుంటుంది బాబు. ఇంకా 100 ఏళ్ళు బతుకుతాను, ఇంకా లేకపోతే శాశ్వతంగా ఉంటాను, ఈ కొంపంతా నాదే, ఈ డబ్బంతా నాదే, కుటుంబం యొక్క పెత్తనం అంతా నా చేతిలోనే ఉండాలి, ఏవేవో భోగాలు అనుభవిద్దాం అనుకుంటూ ఉంటుంది. కదా ముసలితనం వచ్చి శరీరం అంతా ఒణిగిపోతున్నా, గదగదలాడిపోతున్నా, అన్ని మార్పులు వచ్చినా ఈ మనస్సుకు మార్పు లేదనమాట. ఇంకేదో సుఖాలు అనుభవించాలనుకుంటారు పిచ్చాడు. ఈలోపు ఏమవుతుందనమాట, యమధర్మరాజు గారు కాసు కూర్చున్నట్టుగా ఆయన కింకరులను పంపుతాడు. ఈ కింకరులు వచ్చి అమాంతంగా వీడిని పట్టుకుపోతూ ఉంటే, అదేమిటండి నేను ఇంకా కొంతకాలం బతకద్దా అండి, ప్లీజ్ అండి, రిటైర్మెంట్ వయసు కూడా 60 నుంచి 62కి 62 నుంచి 64కి పెంచుతున్నారు గవర్నమెంట్, మీరు ఒక్క 2 ఏళ్ళు ఆయువరా అని అడుగుతారు. కానీ యమకింకరులు జీవో జారీ చేయరు, వాళ్ళు పట్టుకుపోతారు వెంటనే అనమాట. పెళ్ళైనా అవ్వకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, గృహం ఉన్నా లేకపోయినా, కాశీకి వచ్చినా రాకపోయినా, వాళ్ళు రాకాసుల్లో పట్టుకుని పట్టుకుపోతారు. ఇది గ్రహించి జ్ఞాని శరీర భ్రాంతి విడిచిపెట్టి వయస్సు మారుతూ ఉంటే కాశీక్షేత్రానికి వస్తాడు. వచ్చి భగవద్ధ్యానం చేసుకుంటాడు, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటాడు, చేసి తరిస్తాడు. అది జ్ఞానుల లక్షణం. అజ్ఞానులు అలా శరీరాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోవడం కాకుండా ఉన్నంతకాలం ధర్మకార్యాలకి ధనాన్ని ఖర్చు పెట్టాలి. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, అన్నపూర్ణాదేవిని ఓ 50 సంవత్సరాలు ముత్తైదు రూపంలో తిరుగుతూ ఉండు, అన్నదానం చెయ్యి, తద్వారా అన్నం పెట్టడం వల్ల వచ్చే లాభం ఏమిటో 10 మందికి తెలియజేయి అన్నాడు. డబ్బిస్తే సంతృప్తి పొందరు, అన్నం పెడితే మాత్రం సంతృప్తి పొందుతారు. 100,000 రూపాయలు వండి మీరు అవతలవాడికి, లక్షణ ఇంకో రక్షిస్తే బాగుంటారు. వీడు మహానికి అంత పూర్వం వీడికి భిక్ష కూడలేదు, కానీ ఇప్పుడు 100,000 రాగానే ఇంకో 100,000 మీద కడుతుంది, 1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 మీద కడుతుంది. అదే అన్నం దగ్గరకు వచ్చేసరికి 200 ఎక్కువ పెడితే ఇక చాలండి బాబోయ్ వద్దు బాబో వద్దు అంటాడు వాడు. అందరం దిక్కుమాల అట్టుకోలు పులిహారులు, మరవరాల పులిహారులు పెట్టారంటే, ఉప్మా పెట్టారంటే రోజు ఈ ఉప్మా తినలేక బాబు ఎందుకు వచ్చింది బాబు అని తినలేక కడుపు అంత గొడగొడలాడి ఇంత తినగానే చాలు అంటాడు. ఆహారముతో సంతృప్తి పరచగలము కానీ ధనంతో సంతృప్తి పరచలేము. అందుకని అన్నిటికంటే గొప్పదానం అన్నదానం. ఈ అన్నం భూమి నుంచి వస్తుంది కనుక భూదానం మరింత గొప్పదానం అన్నారు. ఇది తెలియచేస్తూ అమ్మవారి ఇక్కడ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది గ్రహించిన వాళ్ళు జ్ఞానులని చెప్పానుగా. అందుకని ఈ వర్త కూడా ఆ రోజుల్లో తాను ఎంత సంపాదించాడో అంత దానం కూడా చేసేవాడు. 14 కోట్లకి పడగెత్తడమే కాకుండా తన డబ్బులు చాలా భాగం ఖర్చు పెట్టి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ రకరకాలైనటువంటి సేవలు చేసేవాడు. వాళ్ళు ఉండేది రామేశ్వరం దగ్గర ఉన్న సేతువుకి దగ్గరలో ఉన్న ఒక అరణ్య గ్రామం. అడవుల్లో ఉండే గ్రామాలని పక్కణము అంటారు, కాకింద కావచ్చనమాట. పక్కణము అంటే అదొక ట్రైబల్ ఏరియా. ఆ ప్రాంతంలో జనము తక్కువ, ఎవరు అడవుల్లోకి రారు. అందుకని ఈయన ఆ ఊళ్ళో ప్రజలకి ఆధ్యాత్మిక భావన కల్పించడం కోసం ఒక గుడి కట్టించి పండితుల్ని తరచుగా అక్కడికి పిలిపించి వారి పోషణ భారం తానే చూస్తూ వారికి దక్షిణ తానే ఇస్తూ పురాణాలు చెప్పించేవాడు. ఆ ఊళ్ళో ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన దాదాపు 40 రోజుల పాటు అక్కడ ఉండి అద్భుతమైన కథలు చెప్పాడు. అందులో ఎక్కువ భాగం కాశీ మహిమని చెప్పాడు. ఒకరోజున ఆయన కాశీ గురించి చెబుతూ, ప్రపంచ ప్రళయకాలంలో కూడా నశించిపోని మహాక్షేత్రం కాశీ, కాసురు దేవతవు అని దాని ఉత్పత్తి. ప్రళయకాలంలో సమస్త లోకాలు నశించిపోయినా అది మాత్రం ధగధగదగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రళయకాలంలో కటిక చీకటి ఏర్పడిపోతుంది, అప్పుడు తమస్సు తప్ప చీకటి తప్ప ఏమీ ఉండదు. అటువంటి కాలంలో కూడా శివుడి సోలం మీద ఈ కాశీపట్టణం ఒకటే నిలబడి ఉంటుంది, అది తప్ప ఈ ప్రపంచంలో మిగిలిన భూమి అంటూ ఉండదు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుడు ఈ కాశీలో నిరంతరం తిరుగుతూ ఉంటారు. పరమభక్తులు, కాశీలో మరణించిన వారు, కాశీక్షేత్ర దర్శనం చేసిన వారు, పంచక్రోశుల యాత్ర చేసిన వారు, కాశీలో ఉన్నంతకాలం గురువుని హరుణ్ణి స్మరించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి శివుడు అనుగ్రహం ఇచ్చి కాశీక్షేత్రంలోకి తీసుకెళ్తాడు. వాళ్ళు మాత్రమే ప్రళయకాలంలో కాశీలో జీవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి. కాశీకి వెళ్ళడం, గంగా స్నానం చేయడం, అక్కడున్న రేవులలో నిరంతరం హరినామస్మరణం, హరనామస్మరణం కలిపి చేయడం శివుడికి చాలా ప్రీతిపాత్రం చెప్పాడు. మీకు అందుకనే మనం మీ చేత అందరి చేత శివకేశవ అష్టోత్తర శతనామం చేయించాను. ఇక్కడ ఒక శివనామం, ఒక కేశవనామం, రెండు కలిపి చేయడం చాలా మంచిది. అందున యమధర్మరాజు స్వయంగా శివకేశవ అష్టోత్తర శతనామం రాశాడు. దానిని ఇక్కడ జపం చేసినటువంటి వాడికి పునర్జన్మ లేదు. అందులో సుస్పష్టంగా చెప్పగా చివరి శ్లోకంలో యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం నామావళీం సకల కల్మష బీజ తంత్రీం ధీరోత్ర కౌస్తుభవృతస్య భూషణస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్ సమాతుః. స్వయముగా యమధర్మరాజు గారు రచించిన శివకేశవుల అష్టోత్తర శతనామావళి చాలా గొప్ప ప్రబంధము. ఆయన భక్తితో కూర్చాడు దాన్ని. ఒక శివనామం, ఒక కేశవనామం, అలా 108 నామాలు ఉంటాయి. అనగా అందులో 54 శివుడి నామాలు, 54 విష్ణునామాలు ఉంటాయి. ఈ రెండు యమధర్మరాజు గారి చేత కూర్చబడిన లలితమైన ప్రబంధం అన్నమాట. ప్రబంధం అంటే కూర్చబడినది, ఒక చోట చేర్చబడినది. దీన్ని జపించేటటువంటి వాడిని బుద్ధివంతుడు జ్ఞాని అన్నారు, ధీరహ అన్నారు. అటువంటి వాడు అత్ర అంటే కాశీలోనే యమధర్మరాజు గారు లింగం ప్రతిష్ఠించిన చోట దానిని జపం చేస్తే, అందున నిత్యం జపం చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఉన్నారు కదా, రోజు చదవండి. ఈ ప్రాంతం అంతా ఆయనకి ఇష్టమైన ప్రాంతమే కనుక కనీసం ఈ రూములో ఉండేనా చదవండి. అలా చదివితే అటువంటి వాడు మాతుహు తల్లి యొక్క స్తనరసం పాలు నప్పిబేత్ తాగడు. తల్లి పాలు తాగడంటే డబ్బా పాలు తాగుతాడు. నేను మళ్ళీ తల్లి పాలు తాగవలసిన అవసరం అంటే పునర్జన్మ తిథినే కదా, చిన్నపిల్లవాడిగా పుట్టినవాడికే తల్లి పాలు తాగే అవసరం వస్తుంది. దాని అంతరార్థం పునర్జన్మ ఉండదు, మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చెయ్యాలి, ఇవి చేస్తే ఎంతో లాభము. అత్యంత పవిత్రమైన వారణాసికి అనేక నామాలు ఉన్నాయి. ఆనందవనము అంటారు దీన్ని. శివుడికి ఆనందం కలిగించే తోట ఇది, ఇది ఒక అడవి. అందుకని ఆనంద కాననం, ఆనందవనము అంటారు. వరణ అసి అనే రెండు నదులు గంగానదికి ఇటువైపు, ఇప్పుడు ఎడమవైపు ఉన్నది నా వైపు, అటువైపుకి దగ్గరలోనేమో అసి నది కలుస్తుంది, ఈ కుడివైపున వరణ అనే నది కలుస్తుంది గంగలో. ఈ రెండు నదులకి మధ్యలో ఉందన్నమాట ఇది. రెండు ఉపనదులు వరణ అసి, ఈ రెండు కూడా గంగానది నుంచి వేరు కావు, హిమాలయాల్లో పుట్టి ఇక్కడ గంగలో కలిసిపోతాయి. అందువల్ల వరణ అసి అనే రెండు నదుల మధ్య ఉన్న క్షేత్రం గనక వరణాసి, అదే వారణాసి వారాణసి అని పిలువబడింది. ప్రపంచ ప్రళయంలో కూడా ప్రకాశిస్తుంది కనుక కాశీ అన్నారు. ఇది మహాశ్మశానం కనుక దీనికి మహాశ్మశానం అని పేరు. ఎప్పుడు శివుడు విడిచిపెట్టకుండా ఉంటాడు కనుక ఇది శివక్షేత్రం అని పిలువబడింది. బిందు మాధవుడు ఇక్కడ పోషకుడిగా ఉంటాడు కనుక మాధవ క్షేత్రం అని కూడా పిలువబడింది. ఇది అపూర్వ క్షేత్రం. ఈ దివ్యక్షేత్రాన్ని తలుచుకుంటేనే చాలు వాడికి ముక్తి వస్తుంది. ఇంకా అటువంటిది అక్కడ ఉండి కొద్ది రోజులుండి అక్కడ చేయవలసిన పనులు చేస్తే, ఉన్నంతకాలం పవిత్రంగా మనస్సు ఉంచుకుంటే వాడికి పునర్జన్మ ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాల్సి మనస్సు, ఎవరి మీద ఈర్ష్య అస్సలు ఉండకూడదు, కోపం అస్సలు ఉండకూడదు. ఇక్కడ ఉన్నసేపు వాడు ఇలాంటి వట్ట, వీడు ఇలాంటి వట్ట, నాకు అట్టు పెట్టలేదు, వీడు పిట్టు పెట్టలేదు అనుకుంటే వీడు మళ్ళీ అట్టు తిన్నానే కొడతాడు, లేదా అట్లేసు కొడుగుతాడు. అట్లేసుకోవడం తప్పట్లా, కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎందుకు ఎత్తడం కర్మ కాకపోతే. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు అన్నీ విడిచిపెట్టాడు. రాగద్వేషాలు అసలు ఉండకూడదు పొరపాటు కూడా. ఇంకో గొప్ప రహస్యం చెప్తారు, అసలు ఎప్పుడు కూడా దానం చేశాక చేసిన విషయం మనం మర్చిపోవాలి. కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తిరగకూడదు, ఎడం చేతితో తీస్తే కుడి చేతికి తిరగకూడదు. కాశీలో దానం చేశాక ఎవడన్నా 10 సార్లు వేడిగడి చెప్పుకుంటే వాడికి దాన ఫలితం రాస్తుంది కదా, మళ్ళీ బ్రహ్మ రాక్షసులు అయిపోతాడు. అందుకని అనౌన్స్మెంట్లు ఎక్కువ చేసుకోకూడదు పదే పదే. కావాలంటే పుచ్చుకుని వాడు చేయొచ్చు, కానీ మీరు 10 సార్లు చేయకండి. నేను నీకు నిత్యాన్నదానానికి సత్రానికి 5000 కట్టా, నా పేరు గోడ మీద ఎందుకు రాయలేదు అన్నాడా వాడు, దెబ్బలాడా, మళ్ళీ బ్రహ్మరాక్షసులు అయిపోతారు చూడండి ఒకసారి. ఎందుకు అసలు అది ఇచ్చి 10 సార్లు అనౌన్స్ చేసుకోవడానిక? అసలు దానం అంటేనే రహస్యంగా చెయ్యాలి. మహానుభావుడు బలిచక్రవర్తి లాంటి వాళ్ళు దానం చేస్తే రెండో గంటివాడికి తెలిసిందా, శివ చక్రవర్తి దానం చేస్తే మరొకటికి తెలిసిందా? ఇవాళేంటో కలియుగంలో 100 రూపాయలు అనౌన్స్మెంట్ అనమాట. ఏమండి నేను 5000 ఇచ్చాను, నా పేరు పురాణంలో చెప్పరేమిటి, నేను ఇటుకి ఇచ్చాను, ఇటుకి గురించి 10 సార్లు చెప్పరేమి అన్నారా? ఇటుక లేదు, కటిక లేదు, మళ్ళీ పటిక రాసుకునే స్థితికి వస్తుంది బతికి. అందువల్ల ఏం చేసినా ధర్మ కార్యములండి, రెండో గంటవాడి తెలియకుండా చేసుకోవాలి. అసలు నేను ఎవడ చేయమన్నాడు దానం? నీకు ఇష్టమై చేసావు, చేశాక ఎందుకు 10 మందికి చెప్పుకుంటావు? అందులో ఎప్పుడు కూడా గుప్తంగా దానం చెయ్యాలి. ఎన్ని చెప్పినా కాశీలో అలాంటివి వినడం లేదు కొంతమంది, అందుకని 1-2 సార్లు చెప్పవలసి వస్తుంది అన్నమాట. ఇది దివ్యక్షేత్రం, ఇక్కడ ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేస్తే మాత్రం దాని ఫలితం తక్షణం లభిస్తుంది అన్నమాట. అత్యంత శ్రద్ధతో ఉండాలి. ఇక్కడ అడుగుడుగు శివలింగం అనుకోవాలంటే ఇక్కడ ఇసుక రేణువు దగ్గర నుంచి ఇక్కడ కనిపించే ప్రతి ప్రాణి పరమాత్మ అనుకోవాలి. ఇక్కడ మనం ఉండకుండా చేయడానికే పరమాత్మ కొన్ని పరీక్షలు పెడతాడు. అందుకే నాగాన్ని తుప్పుకుని ఉండాలి. గోడ మీద నానా రకాలైన కాండింపులు కనబడతాయి. అది చూచి మనకి జుగుప్స కలిగి ఈ క్షేత్రమును విడిచిపోతావా లేదా అని శివుడు పరీక్షిస్తాడు. ఇక్కడికి రాగానే రూమ్ వెంటనే దొరకదు. చిచ్చి దిక్కుమాల ఆర్గనైజేషన్ రూమ్ దొరకలేదు అని వీడు వెళ్ళిపోతాడా లేదా అని పరీక్షిస్తాడు ఆయన. లేకపోతే నీకు రూమ్ అక్కడ రెడీగానే ఉంది కానీ కాసేపు ఇదో పరీక్ష. లేదా పక్కవాడు వాచ్తో పోటు పొడుస్తాడు రాగానే ఇలా తోస్తాడు. దౌర్భాగ్యుడు పొడిచావా అన్నావా ఇక డొక్కలో కాలభైరుడు పోటు పొడుస్తాడు. ఈ పరీక్షలు ఎదుర్కోవాలి. ఒక్కొక్కసారి తిండి దొరకదు, ఒక్కొక్కసారి మకాం దొరకదు, ఒక్కోసారి 5 రోజులు తోట ఉన్నాక 7 రోజులు ఇంకో 2 రోజులు ఇక్కడ నుంచి మకాం మార్చేస్తారు ఇంకో తోటకి. దిక్కు అలాడు మకాం మార్చేస్తున్నాడు లోపల తిట్టుకోకూడదు. ఇలా ఒకటి కాదు బావు, ఇక్కడ వచ్చే పరీక్షలు అనుక్షణం పరీక్షలే. ఈ పరీక్షలన్నీ సంభ్రముడు ఉద్భ్రముడు అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు పెడతారు. కాలభైరుడు వాళ్ళు పక్కన ఉంటాడు. వీటిని తట్టుకుని ప్రాణం పోయినా పర్వాలేదు, చదివేసినా పర్వాలేదు, మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, మేము మాత్రం విశ్వేశ్వరా నీ పాదం విడిచిపెట్టము అని దృఢచిత్తులై ఉంటే అటువంటి వాళ్ళకి మాత్రం ఈ కాశీ వల్ల మహా అద్భుత ఫలితం కలుగుతుంది. వారికి ఇక పునర్జన్మ ఉండదు. ఎన్నో కష్టములతో కూడినది కాశీయాత్ర అంటే, అయినా కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి అని పండితుడు ఒకడు ఈ వర్తకుడు పిలిపించగా అక్కడికి వచ్చి పురాణం చెప్పాడు. మళ్ళీ ఆ కథ వచ్చిపోకూడదు మనం. రామేశ్వరం దగ్గర ఈ వర్తకుడు ఒక అరణ్య గ్రామంలో పురాణం ఏర్పాటు చేశాడు ఒక 40 రోజులు. అప్పుడు కాశీ గురించి పౌరాణికుడు ఇవన్నీ విశేషాలు చెప్పాడు. ఈ వర్తకుడు ఒక కూతురు ఉంది, ఒక్కతే కూతురు. ఇంత కోటీశ్వరుడికి నిజంగా ఏకపుత్రికే. ఈ అమ్మాయి 5 ఏళ్ల వయస్సులోనే వాళ్ళ నాన్నగారి పక్కనే కూర్చుని ఎప్పుడు ఒళ్ళో కూర్చోవడం పక్కన కూర్చోవడం చేసి ఆయనతో పాటు పురాణాలు వినేది. చిన్నప్పుడు కొంతమందికి ఎంతో సుకృతం ఉండి వింటారండి అది. పురాణానికి వచ్చి కొంతమంది కర్మలలో అల్లరి చేస్తారు, గొడవలు చేస్తారు, కొంతమంది శ్రద్ధగా వింటారు. నిజంగా మా అదృష్టం ఏమిటో, మేము 3 ఏళ్ల వయస్సు నుంచి మా నాన్నగారితో పాటు వెళ్ళాం, ఆయన చెప్పిన పురాణాలు విన్నాం, విన్నప్పుడు అల్లరి చేయలేదు, అందుకే మేము పురాణం చెప్పగలిగాం. అప్పుడు కనుక డొక్కల్లో చదువుకోవడాలు, ఫోన్లు చూడడాలు, అల్లరి చేయడాలు చేసి ఉంటే ఏ పుల్ల పనిలోకి వెళ్ళిపోయేవాడు. ఈ పాప పూర్వజన్మ సుకృతం వల్ల శ్రద్ధగా పురాణం విన్నది. వింటున్నంతసేపు కాశీ గురించి ఆయన చెబుతున్న కథలు, కాశీ విశ్వేశ్వర మహిమ, కాశీలో మరణిస్తే వచ్చే మోక్ష విధానం విని పులకించిపోయింది. పురాణం అయిపోయింది. పౌరాణికుడికి సన్మానం చేసి పంపేశాక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది ఈ చిన్న పాప. నాన్న నన్ను కాశీ తీసుకెళ్ళవా అంది. ఆయన బుర్రగొక్కుని కాశీ అంటే మాట్లాడితే ఎక్కడ రామేశ్వరం, ఎక్కడ కాశీ? రామేశ్వరం దగ్గర ఉన్న అడవుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో కాలినడకన బయలుదేరాలంటే రామేశ్వరం ఈ చివరి ఉంది, కాశీ ఆ చివరి ఉంది. ఇప్పుడంటే రామేశ్వరం కాశీ ఎక్స్ప్రెస్లు, లేదా గంగా కావేరి, సంఘమిత్ర, దానాపూర్ ఎక్స్ప్రెస్లు అంటూ ఉన్నాయి. సికింద్రాబాద్లో దానాపూర్లో ఇంత దానా వేసుకు ఎక్కామంటే దారి పొరుగు కూడా దానా తినడం, కానీ ఇది ఠికానా లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు రైళ్ళు వచ్చేసి 2 రోజుల్లో వచ్చేస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే ఫ్లైట్ 7వ తారీఖు నాడు పొద్దున బయలుదేరుతున్నారు, మధ్యాహ్నానికి వచ్చేసి వచ్చేసాం గురువు గారు అని మెసేజ్ పెట్టేస్తున్నారు. మరి ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేవారు. ఒకసారి ఆలోచించండి, విజయవాడ నుంచి కాశీ వెళ్ళడానికే బోలడం కంటే ఎక్కడ రామేశ్వరం ఓ నాయను? అదో 2 రోజులు రాత్రి, 2 రాత్రులు, 4 రాత్రులు, దాదాపుగా 3 రాత్రులు ప్రయాణం చేస్తే కానీ రైల్లో వెళ్ళలేము. కాలినడకనంటే కనీసం ఒక 6 నెలలో, 3 నెలలో, 4 నెలలో వాడు ఓపికలు పెట్టి. మొన్న మధ్యన ఏలూరులో 3 బయలుదేరారు శ్రీశైలం. ఒరే నాయన, విజయవాడ నుంచి వెళ్ళానంటే మేము ఏలూరు నుంచే వెళతాం గురువుగారు అని గురువుగారి మాట కాదనకుండా కాదని బయలుదేరారు. సరే బయలుదేరిన వాడు 7 రోజుల్లో వెళ్ళొచ్చి వచ్చేస్తామని అన్నారు. 7 రోజులు అంటే 14 రోజులు పట్టింది, 11 రోజులు, 12 రోజులు పట్టింది. గురువు గారండి, అడుగడుక్కి శివుడు కనపడ్డాడండి అన్నారు వాళ్ళు. మరి కనబడరా, కాళ్ళు పుట్టిపోయి. నేను ఏదో చిన్నప్పుడు ఆ రోజుల్లో వెళ్ళానని నా కథ విని పాప వీడు బయలుదేరాను అనమాట. 11 రోజుల మీద ఇంకొక పూట ఎంతో పట్టింది నేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, పిల్లలు అందరూ కలిసి కాళ్ళకి నూనె రాసేవాడు ఒకడు, మోకాళ్ళకి ఇంకోటి రాసేవాడు ఒకడు, 3 రోజులు పడుకున్నారు. దారిలో తిండి, ఆ తిండి ఎక్కడ పడితే అక్కడ తినలేక పడుకోలేక రాత్రి చలి వేస్తూ ఉంటే జనవరి నెల కదా కాస్త చలి వేస్తుంది, ఎంతో కష్టపడ్డారు. అడగండి కావాలంటే ఈ ఉపన్యాసం అయ్యాక ఎక్కడే ఉన్నాడు అందులో ఒక ఆయన, ఆ దెబ్బకు ముక్కు పొక్కిపోయింది. కాశీ అంటే ఇంకెంత ఆలోచన చెయ్యాలి, శ్రీశైలానికి వెళ్ళడానికి 300 కిలోమీటర్ల కింద పడితే 300 KM అటువంటిది రామేశ్వరం నుంచి దాదాపు 3000 కిలోమీటర్ల ప్రయాణం అది. అందుకని ఆయన లేదమ్మా లేదు ఇప్పుడు తర్వాత పెడదాం అన్నట్ట. లేదు నాన్న నేను పురాణం విన్నాను నన్ను ఇప్పుడే తీసుకెళ్ళింది అమ్మాయి. తప్పించుకోవడానికి ఆయన ఏం చేశాడు, ఈ కూతురు కాశీ కాశీ అంటోంది ఇప్పుడు తీసుకువెళ్ళలేము అది ఏదో విధంగా తప్పుకోవడానికి ఇప్పుడు కాదు పెళ్ళయ్యాక మీ ఆయన అడుగు మీ ఆయన తీసుకెళ్తాడు అని చూసేశాడు. ఓహో పెళ్ళి ఎందుకు చేసుకుంటారా, పెళ్ళయితే భర్తగా కాశీ తీసుకెళ్తారా అనుకుంది పాపం 5 ఏళ్ళ పిల్ల. అయితే నాకు పెళ్లి చేసేయి అని ఆయన మళ్ళీ బరగొక్కుది. 5 ఏళ్ళకి పెళ్లి కొద్ది కష్టం అమ్మా, కనీసం 12 ఏళ్ళు దాటాలి. పెళ్ళి అయ్యేదాకా ఓపిక పట్టు అనగా పాప అప్పటి నుంచి శివా శివా అనుకుంటూ ఎప్పుడు 12 ఏళ్ళు దాటుతాయి ఎప్పుడు పెళ్ళి అవుతున్నా అనుకుంటుంది. ఆ రోజుల్లో 12 ఏళ్ళు దాటితే కొంచెం చిన్నపిల్లలకే పెళ్లి చేసే కాలం అది. క్రమంగా వయస్సు వచ్చింది, 12 అనుకున్నది 16 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళ దాకా పెళ్ళి అవ్వలేదు. 16 ఏట మొత్తం మీద ఆవిడకు మంచి సంబంధం దొరికింది, అవతలవాడు కూడా కొంచెం డబ్బున్న వాడు దొరికాడు, బుద్ధిమంతుడు దొరికాడు. పెళ్ళయింది వాడికో 18 ఈవిడికో 16, స్వీట్ 18 స్వీట్ 16 పెళ్ళయింది. అవగానే ఈ అమ్మాయి భర్త గారి పైన ఉన్నటువంటి కండువా పట్టుకుని నన్ను కాశీ తీసుకెళ్ళవా అంది. అప్పుడు ఆయన అన్నాడు కాశీ అంటే ఏమిటి, మా ఊరి పక్కన ఉంటుంది అదే అన్నాడు ఆయన. మా కుర్రాడికి అసలు కాశీ తెలియదు. అంటే ఈ అమ్మాయి అంటే పురాణం ఉంది కానీ వాడికి కాశీ అంటే ఏమనుకుంటున్నాడంటే ఏదో గుడి ఉంటుంది అక్కడ కాశీ విశ్వేశ్వరుడు కూడా ఏదో ఉంది చూడ అది అనుకున్నాడు. అది కాదు, కాశీ అంటే గంగానదీ తీరంలో ఉంటుందిట, ఉత్తర భారత్లో ఉంటుంది, చాలా గొప్పది, అక్కడ శివుడు ఉంటాడు, ఆయనకి విశ్వనాథుడు అని పేరు, అక్కడికి వెడితే ముక్తి వస్తుంది అని తాను విన్న కథలన్నీ చెప్పింది. అంటే ఎప్పుడు 5 ఏట విన్న కథలు 16 ఏళ్ళు వచ్చినా గుర్తుపెట్టుకుంది, అది జ్ఞాపక శక్తి. ఆవిడ కూడా అవధానిని. అప్పుడు అదంతా విని అబ్బా ఎంత కథ ఉందా కాశీకి, అది నాకు తెలియదు, అయినా నేను కనుక్కొని తీసుకెడతాను అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఎక్కడ కాశీరా బాబు, ఓయ్ బాబు కనీసం 5-6 నెలలు నడవాలి కష్టం అనగానే వీడికి మతిపోయి ఇప్పుడు వెంటనే పెడతాం కొద్ది రోజులు కాదు పెడదాంలే చాలా దూరం అంటే అన్నాడు. అయినా విడిచిపెట్టకుండా కాశీ కాశీ అంటూనే ఉండేది. ఈయన వాయిదా వేసి వేసి ఈయన నడిపేవాడు కాలం. ఇలా ఉండగా ఈవిడ గర్భవతి అయింది. ఏం చేస్తాం, మంచి యాత్రలు కడదాం అనుకున్న టైంలో సరిగ్గా భగవంతుడు చూసి చూసో పరీక్ష పెడతాడు. మీరు ఎప్పుడో చూడండి, ఏ హిమాలయాలకో ఏ కేదారానికో ఏ కాశీకో ఇలాంటి చోటుకు వెళ్ళాలనుకున్నప్పుడల్లా భగవంతుడు గొప్ప పరీక్ష పెడతాడు. గర్భవతి కదా ఇంకేం పెడుతుంది యాత్రకి, మరి పిల్లవాడు పుట్టేదాకా ఎదురు చూశారు. ఒక కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టి పుట్టగానే వెళ్ళి పుట్టాడుగా వాడిని ఎవరికో ఒకరికి అప్పగించేసి మనం తీర్థయాత్ర కడదామండి అండి. అది మొహంలో ఉంది, పిల్లల్ని పెంచకపోతే ఎలాగా, కొంచెం పెద్ద అయ్యాక ఆ పిల్లవాడిని ఎవరోకొకళ్ళకి అంటగట్టి వెళ్ళడం అన్నాడు ఆయన. పాపం ఈవిడికేమో కాశీ భ్రాంతి, ఆయనకేమో కుటుంబ భ్రాంతి. ఈ కుర్రాడికి 2-3 ఏళ్ళు వచ్చాయి, 2-3 ఏళ్ళు వచ్చాయి కదండి, వాడిని గురుకులానికి పంపేద్దాం, గురువు గారు బాగా చూస్తారు, మనం కాశీ వెళదాం అనగానే సర్లే అన్నాడు. ఆ రాత్రి చచ్చిపోయాడు అతను, గుండెపోటు చచ్చిపోయాడు. ఇక అప్పుడు ఈవిడ ఏడ్చింది, భర్త పోయాడని ఏడవలేదు, కాశీ యాత్ర పోయిందని ఏడ్చాను. అసలు పెళ్లి దేనికి చేసుకున్నాను, కాశీ కోసం, కాశీ పోయి భర్త కూడా పోయి నేను ఎలా కాశీకి వెళ్ళాను అనుకుని ధైర్యం తెచ్చుకుంది. ఏమైనా నా కుమారుడి ద్వారా కాశీకి వెళ్ళాలనుకున్నది. ఆత్మజ్ఞానం కలగడం వల్ల భర్త వదిలిపోయిన తన తండ్రి వదిలిపోయిన ఆస్తి అంతా తానే సేకరించి ఎంతో జాగ్రత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి కోట్లు కోట్లు సంపాదించి దాన ధర్మాలు చేసి కుమారుణ్ణి కాలక్రమంగా పెంచి పెద్ద చేసింది. వాడు కూడా చదువుకున్నాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చాక నాయన నాకు ఈ ఆస్తుల మీద ధనం మీద వ్యామోహం లేదు, మానవ ధర్మం కోసం నేను వ్యాపారం చేశాను, అది నీకు తెలుస్తూనే ఉన్నది, అందుకే నా సంపాదనలో ఎక్కువ భాగం దాన ధర్మాలు చేశాను. ఇప్పుడు నేను కాశీ వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది, నువ్వు ఈ ఆస్తి అంతా సేకరించు, నన్ను మాత్రం కాశీకి పంపించు, దానికి కావలసిన ఏర్పాట్లు చేయి, తల్లి రుణం తీర్చుకోవటం అంటే అది తల్లి కోరిక ఇలా తీర్చు అని కోరింది. ఎంతమంది కోరతారండి ఇలాగా, కొడుకు ఎప్పుడు డబ్బులు తెస్తాడా, ఏ పక్క నుంచి ఏ కట్నం తెస్తాడా, ఈ కట్నం అంతా లాక్కుందామా, అక్కడ ఇల్లు లాక్కుందామా, ఇక్కడ ఇల్లు లాక్కుందామా, ఇటువంటి తల్లిదండ్రులు మనం ఎంతో మందిని చూసాం. కానీ ఆ తల్లి ఏమందో తెలుసా, నువ్వు ఏమైనా చేసుకో, నన్ను మాత్రం కాశీ పంపించి అక్కడే మరణించేటట్టు చెయ్యని కోరుకుంది. ఆహా, మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ జీవన భ్రాంతి. కొంతమందికి ఈ అజ్ఞానం నుంచి బయటపడడం అనేది ఈ మానవ జన్మలు అంత తీరిక కాదు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి ఇంకా దేశం ఎలా ఉంది, మీరన్నీ విడిచిపెట్టి కాశీలో పంచకులశయాత్ర అంటే వచ్చేసారు. మనం పంచకులశయాత్ర అంటే పంచగట్టుకు తిరిగి యాత్ర అనుకున్నారు. అరే తెలుసు, కొంచెం కొంచెం నడిచేయడం. కాశీ అంటే కాశీ అనుకుని వచ్చినా కాస్త చలిస్తుందని మాట మీకు తెలిసింది బాబు. ఇలాంటి ఇంగ్లాండ్ వాళ్ళకి తెలియ ఇబ్బంది లేదు అనుకోండి, అక్కడ చలి అంటే ఎలా ఉంటుందంటే, అమ్మ బాబాయ్ నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా 2013లో, అదే అంటారు హ్యాంపుస్టెడ్, అంతేనా, అదే ఏదో మొత్తం హ్యాంపుస్టెడ్ మొత్తం దాని స్టండే. మామూలుగా మేము వెళ్ళిపోయాం, వెళ్ళగానే ఈ శరీరం చూడండి, ఒకటే ఒడుకు ఒకటే ఒడుకు. వీడు మామూలుగా తిరుగుతున్నారు, ఇలాగే నెత్తి మీద టోపీ కూడా పెట్టుకోకుండా. అబ్బా ఏ చలి, ఏ చలి, అది ఆగస్టులో అలా ఉందంటే ఏ డిసెంబర్లోనే ఎలా ఉంటుందో ఆలోచించండి. చలిగాలు ఉరుగురు కొట్టేస్తూ ఉంటాయి, ఇళ్ల నుంచి బయటికి రాదు. మేము ఉన్నంతసేపు రాత్రిపూట పగటిపూట అదేవో హీటర్లో పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళకి దాన్ని అనిపించదు చలి. మామూలుగా మనం హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో వచ్చారంటే అక్కడ ఏం చలి ఎక్కడ వేసింది, అక్కడ ఎప్పుడు చూసినా రెండే రెండు కాలాలు. తెలుగుదేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండే కాలాలు, ఒకటి సమ్మరు ఒకటి సూపర్ సమ్మరు. అందువల్ల అంతే తప్ప అసలు చలికాలం అనేది కనపడలేదు అండి, అంత చలి ఏమి కనిపించట్లేదు. కర్మయోగం ఒకటి అక్కడ వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చలి అంత భయంకరంగా ఉంటుంది, వేడి అలాగే ఉంటుంది, వర్షం అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి పాపం ఏదో కాశీ 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 అనుకుని పంచకులశయాత్ర చేసి తరించాలని కొందరు మీలాంటి పుణ్యాత్ములు అనుకుంటారు. అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం అనమాట. కాశీ మీదకి దృష్టి వచ్చిందంటే వాళ్ళు పూర్వజన్మలో తపస్సు చేసిన వారే. చెప్పాడు, సహస్ర జన్మ సంచిత ఫలము లేకపోతే కాశీలోకి రావాలి, పంచకులశయాత్ర చేయాలనే కోరిక రాదు. అనగా 1000 జన్మలలో పుణ్యం ఆర్జిస్తే 1000 జన్మల పుణ్యం అట, ఆ వ్యక్తులు మాత్రమే కాశీకి రాగలుగుతారు. ఇప్పుడు మీరు వచ్చారంటే మీ అందరూ కూడా మీ పూర్వజన్మలో 1000 జన్మలలో కాశీ గురించి కలలు కన్నారు, మహా తపస్సు చేశారు, ఆ మహాపుణ్యం వల్ల కాశీలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టాక కూడా మళ్ళీ ఇంకో 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ పంచకులశయాత్ర చెయ్యరు. మళ్ళీ ఇంకో 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ పంచకులశయాత్ర పూర్తిగా సాగబెట్టండి. నేను చెప్పేది వింటున్నారు కదా మీరు, ఉత్తరోత్తరం బలీయం గుర్తుపెట్టండి, ఒకదాని నుంచి మరొకటి అది బలీయ అన్నారు. అనగా ఏమిటి, 1000 జన్మల పుణ్యం ఉంటేనే కాశీకి వస్తారు, మళ్ళీ ఇంకో 1000 జన్మల పుణ్యం ఉంటేనే పంచకులశయాత్ర చేయడం మొదలెడతారు, ఇంకొక 1000 జన్మల పుణ్యం ఉంటేనే పంచకులశయాత్ర మొదలుపెట్టి మధ్యలో ఆగిపోకుండా చివరి దాకా వెళతారు. మధ్యలో కొంతమంది రిటైర్డ్ హక్కను వెళ్ళిపోతారు. బ్యాటింగ్ చేసేవాడు చూసారా, పొట్టపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఎహరాడు. అలా పంచకులశయాత్రకు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు అయ్యాక గురువు గారండి, సూక్ష్మంగా పంచకులశయాత్ర చేసే అవకాశం లేదా, ఒక్కరోజు చేస్తే 3 రోజులు మొత్తం తిరిగినట్టు కాదా, నీళ్లు తలుపు వెళ్ళిపోకూడదా, స్నానమే చెయ్యాలా అన్న మొదలెడతాడు అన్నమాట.